మా మాతామకులు ఊరు తీయడు, అనంతపురాన్ని దగ్గరగా ఉంటుంది. కప్పురవు తిరువెంగళనాథుడు ఆ ఊరివాడేనంటారు. ఒక ద్విపద కావ్యం రాశాడు. బహుశా ఆ కుటుంబం వారు రాయబండారానికి కర్పూరం సరఫరా చేసేవాళ్లేము. చిన్ననాడే నాకు తల్లి పోవడం వల్ల అక్కడ కొంతకాలం ఉండవలసి వచ్చింది. మా ఇంటి ముందరే ఒక పెద్ద దిగుడు బావి. ఊరి వాళ్లంతా తాగడానికి నీరు ఆ బావిలోనే తోడుకొని పోయేవాడు. దాని పేరు కిష్టం బావి. నన్ను ఆకర్షించిన మొట్టమొదటి పదం ఇదేనని చెప్పాలి. కృష్ణ పరమాత్మను ముద్దుగా కృష్ణమ్మ అని సాహిత్య విధుల్లో కూడా పిలుచుకుంటాం. ప్రేమలు ఎక్కువైనప్పుడు పుల్లింగము స్త్రీలింగమవుతుందేమో అనిపిస్తుంది. మా రాష్ట్రంలో తుకారాముడు అభంగాల్లో పాండురంగణ్ణి మాజీ అని మాటిమాటికి సంబోధిస్తుంటాడు. ఆ బావికి పక్కలోనే వేణుగోపాలస్వామి ఆలయం. సుమారు 20 అంగుళాల విగ్రహం, త్రిభంగి స్వరూపం. ఆ బావి పేరు, ఆ వేణుగోపాలని మూర్తి నాకెప్పటికీ మరపునకు రానే రావు. ఆ బావిని ఆ మూర్తిని చూడాలని ఎన్నోసార్లు ఆ ఊరు వెళ్లాను. నన్ను ఆకర్షించిన మరో స్థలం కాటమయ్యకొండ. మా ఊరికి సుమారు 5-6 మైళ్లలో ఉంటుంది. అక్కడ పరమశివుడి కిరాత రూపంతో ఉంటాడు. ప్రతి శనివారమో అక్కడ భక్తులు తడిగుడ్డలతో వరపడతారు. నేనున్ను నా చిన్నతనంలో చిన్న కోరికలకు వరపడేవాణ్ణి. కాశీ విశ్వనాథం దర్శించిన కాటమయ్య పైన ప్రీతి నాకు పోలేదు. అనంతపురం పోయే త్రోవలో దూరంగా కాటమయ్య కొండ కనపడుతుంటే ఇప్పటికీ నాకేమో ప్రాణాలు లేచి వచ్చినట్లవుతుంది. మా తాతన్నాటి ఊరు పుట్టబర్తి. నేను పుట్టేనాటికే పుట్టబర్తితో మాకు సంబంధం పోయిందనే చెప్పాలి. బుక్కపట్నంలో కాపురం ఉండేవారు. చిత్రావతి నదికి అవతల ఒడ్డున పుట్టబర్తి, దాదాపు యువతల బుక్కపట్నం ఉన్నాయి. ఇప్పటికీ నాకు చిత్రావతి నది అంటే ఏమో ఒళ్ళు పులకరిస్తుంది. నా బాల్యమంతా ఆమె గట్టుల్లోనే గడిచిందని చెప్పవాలి. దాని ఒడ్డుల పొడవున వైష్ణవాగ్రహారాలు ఉండేవి. వారంతా మా బంధుజనమే. ఆ ఊళ్ళన్నీ తిరుగుతూ ఉండేవాణ్ణి. చిత్రావతి నంది కొండల్లో పుడుతుందనుకుంటాను. గండికోట దగ్గర పెన్నలో చేరుతుంది. ఒకరోజు ఒక విశ్వబ్రాహ్మణి దగ్గర కూర్చొని ఉన్నాను. అప్పుడు నాకు సుమారు 17 ఉండవచ్చు. ఇంతలో ఒక బైరాగి అతన్ని సమీపించాడు. ముసలో కొంత రాగి వేసి నిప్పు పైన పెట్టమన్నాడు. అతడు అట్లే చేశాడు. బైరాగి వాని ఇంటి దొడ్లోకే పోయి ఏవో కొన్ని ఆకులు అరచేత్తో నలుపుకుంటూ వచ్చాడు. ఆ పసరు ముసలో నిండేవేళకు పిండేవేళకు ఆ రాగి బంగారమైంది. ఆ కడ్డీని బంగారం బైరాగి తీసుకున్నాడు. ఆ మూసకు మరికొంత ఆకురసం వంటుకొని ఉంది. ఇందులో కొంచెం రాగి వేసి కరిగించుకో, ఆ ఆకురసం తగిలి కొంచెం తగ్గురకం బంగారం అవుతుంది. దాన్ని నువ్వు తీసుకోమని బైరాగి వెళ్ళిపోయాడు. ఆయన పోయిన తర్వాత ఈ విశ్వబ్రాహ్మడు ప్రజ్ఞనము తన దొడ్లో ఆకుల రసం వేసి ఆ రాగిని కరిగించేవాడు. బంగారం అయ్యేది కాదు. బహుశా ఆ ఆగోసాయి తిత్తులోనే ఉండి ఉంటుంది. మోసపుచ్చడానికి కోసం దొడ్లోకి వెళ్లి ఉంటాడనుకుంటాను. ఇది నేను స్వయంగా కండితో చూచిన విషయం. అలాగే పాదరసాన్ని గడ్డకట్టించే బైరాగులు కూడా ఉన్నారు. వారేవేవో ఆకురసాలతో పాదరసంలోని విషం తొలగించి దాన్ని గడ్డకట్టిస్తారు. పార్థలింగానికి అభిషేకం ప్రసిద్ధమైంది. ఆ తీర్థం రోజూ తీసుకుంటూ ఉంటే శరీరం వజ్రకాయమవుతుందంటారు. చాలా దినాలు నేను దీన్ని నమ్మలేదు. పొద్దుటూరులో సన్యాసి గాని ఒక సన్యాసి ఒక ఆయన ఉండేవాడు. ఆయనది ఏ దేశమో తెలియదు. ఒంటివాడు, గృహకలకాలతో ఇల్లు విడిచి వచ్చినట్టుంది. ఆయనకు కొన్ని చిట్కాలు తెలుసు. ఒకరోజు పాదరసాన్ని గడ్డకట్టించి నాకు చూపించాడు. ఆయన నాతో అన్నమాటివి, పాదరసం గడ్డకట్టించే సూత్రం మాత్రమే నాకు తెలుసు. దానిలోని విషాన్ని తీసివేసే విధానం నాకు తెలియదు. నీకు పారదాన్ని గడ్డకట్టించడం సాధ్యమవుతుందని చెప్పడానికి మాత్రమే ఈ పని చేశానన్నాడు. మన చరిత్రలో ఈ పద్యం ఉంది. ఆరూఢస్థితి చంద్రికా ధవళితా దండంబులో చంద్రుడొప్పారన్ కాలభిషగ్వరుండవిరతమ్మై కాముకశ్రేణికి మారోత్సాహము నిల్ప పాదరసమున్మర్దించి గ్రాసార్థమై క్షీరస్థాలిక పెట్టినట్టి గుటికా సిద్ధభూషదం భోజనన్. ఇందులో పాదరసాన్ని గడ్డకట్టించే పద్ధతిని ఏదో చెప్తున్నాడు. వాదభ్రష్టో వైద్యశ్రేష్ట అంటారు. బంగారు చేసే విద్యకు రసవాదం అని పేరు. బంగారు చేయడానికి అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేసి విఫలుడైన వాడు వైద్యశ్రేష్ఠుడవుతాడట. అనేక రసాలు పుటం పెట్టి పెట్టి వానికి ఆ పుటాల పాకం సరిగా తెలుసుంటుందని తాత్పర్యం. మా నాన్నగారు ఒక విషయం చెప్పేవారు. మా బంధువుల్లో బడికాయ నరసింహాచార్యని ఒక విచిత్ర శక్తిశాలి ఉండేవాడు. ఆయన గొప్ప హరికథకుడు. కథలు ముందుగా తయారు చేసుకోవడం ఆయన పద్ధతి కాదు. సభలో నిలబడి ఏకత మీకు కావాలని అడిగేవాడట. సభవారు ఏది కోరుకంటే అప్పటికప్పుడే పద్యాలు కథలు అల్లి చెప్పగలిగే శక్తిశాలి ఆయన. ఆయన కవిత్వం గొప్ప పండితరంజకంగా ఉండేది. అతన్ని పరీక్షించాలని కొందరు ఒకసారి మధ్యాహ్నం ఒక ఇంగ్లీష్ నవల ఇచ్చి దీనిని రాత్రి కథ చెప్పాలన్నారట. ఆయన అప్పుడే దాన్ని చదివి రాత్రి అధ్యాయం తర్వాత అధ్యాయం కాలక్షేపం చేశాడు. దేశంలో ఇలాంటి శక్తులు ఎన్నో ఊరు పేరు లేకుండా పోయాయి. కారణాలు అనేకాలు. ఆయన మహావిలాసి, ఒళ్లంతా పుచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఎవరో బైరాగ భిక్షకుడు వచ్చాడు. ఆయన్ను తూచి శరీరమంతా ఇలా పాడు చేసుకున్నావేమని అన్నాడు. రేపు నేను ఊరు బయట చెరువులో స్నానం చేస్తుంటాను, అక్కడికి రాగ్ కానీ తీసుకుని రమ్మన్నాడు. ఆ రికతకుడు నువ్వు చెప్పినట్లే వెళ్ళాడు. స్నానం చేసిన బైరాగి నిప్పు రగులు కలిపి మూసబెట్టి ఏమేమో కలిపి భస్మం చేశాడు. నోరు తెరువుమని ఆ భస్మాన్ని కొంత ఇతని నోట్లో వేశాడు. తక్కినది ఆ చెరువులో పారవేసి వెళ్లిపోయాడు. మరలా శరీరం పుంజుకొని నరసింహాచార్యులు వజ్రకాయుడై మరికొన్ని సంవత్సరాలు బ్రతికాడు. దీన్నే తామ్రభస్మం అంటారు. ఇలాంటివెన్నో రహస్యాలు మనం పోగొట్టుకున్నాం. ఈ సన్నివేశాలు తలుచుకున్నప్పుడంతా నాకు 60 ఏండ్లలో ఎంత మారిపోయామా అనిపిస్తుంది. తరువాత నా చిన్నతనములో పెనుగొండ చేరాను. పెనుగొండ విజయనగర రాజులకు వేసవి రాజధాని అంటారు. చుట్టూరా పెద్ద పెద్ద కొండలు, నడుము ఊరు చల్లగా ఉంటుంది. పెనుగొండ కొండ యొక్క సౌందర్యం వర్షాకాలంలో చూడాలి. ఊరికి చాలా దగ్గరగా కొండ ఉంటుంది. సాయంకాలాలలో కొండలోనే ఆడుకోవడానికి వెళ్లేవాళ్ళు. నెమళ్లు గుంపులు గుంపులుగా ఎగురుతూ ఉండేవి. జింకలు మందలు కట్టి పారుతుండేవి. కొండల్లో ఎక్కడ చూచినా తెల్లగా వెండి కరిగించిపోసినట్లు పారే సెలయేళ్లు, మింతమింతలైన పక్షులు, వివత్తుగా పూచిన కొండమల్లెలను, రకరకాలైన పుష్పాలు, చిరుతళ్ళు, పెద్ద పుల్లు, కొండ చిలువలు, అడవి పందులు ఆ కొండలో కోలాహలంగా ఉండేవి. పెనుగొండకు ఊరు బయట ఉన్న బాబయ్య చెరువే జలాధారం. సాయంకాలం 6 గంటల పైన ఆ చెరువుకు మంచినీళ్లకు పోవడానికి జనాలు భయపడేవాడు. ఆ పెద్ద పెద్ద రాళ్లపైన చిరుత పుల్లు కూర్చుని ఉండేవి. ఇప్పుడు ఆ సౌభాగ్యమంతా వేటగాండ్ర ఉపకారం వల్ల మటమాయమైపోయింది. నెమళ్లని జింకల్ని కొట్టి చంపేశారు. అటవీ సమృద్ధి నామమాత్రమైపోయింది. ఆ కొండలో ఎక్కడ పడితే అక్కడ రాతి పువ్వు సుగంధాలు ఘుమఘుమలాడేవి. నేడవి కనిపింపవు. ఇప్పుడు ఆ కొండను చూస్తే బోరమని ఏడుస్తామనిపిస్తుంది. విజయనగర కాలంలో ఆ కొండకు దగ్గరనే రాజమహళ్ళు ఉండేవట. నా చిన్ననాడు ఊరు చుట్టూరా ద్రాక్ష, దానిమ్మ, అంగూరు తోటలు కుప్పతిప్పలుగా ఉండేవి. ఎక్కడ చూచినా ద్రాక్ష గుళిచ్చాలు, పువ్వుల తోటలు. ఇప్పుడు ఆ ఊళ్ళో అన్నీ నామ్మర్తాడే. పురులకు ఒక అలవాటు ఉంటుంది. దేన్నైనా చంపినప్పుడు దాని మాంసం అప్పుడే పూర్తిగా తినవు. మరుదినానికి కొంచెం మిగులబెట్టుకుంటాయి. ఇది గమనించిన వేటకాండ్రు అది పోతూనే ఆ మాంసంలో ఎండని పొడి కలుపుతారు. మరుదినం వచ్చి ఆ మాంసం తిని అక్కడే కుటుంబంతో సహా చచ్చిపోతుంది. దాని చర్మాలను అమ్ముకుంటారు. పెద్ద వెరలు వస్తాయి. కొండ చెలువలను కూడా ఇలాగే చంపేశారు. మన చరిత్రలో పెద్దన్న వేటవర్ణనం చాలా గొప్పగా చేశాడు. ఆ వేటలన్నీ పెనుగొండలో జరిగినవే. రాయలవారితో ఎన్నోసార్లు ఆయన వేటకు వెళ్లి ఉంటాడు. ఆయన కూడా వేటాడేవాడేమో, సామంతరాజు కదా. పెనుగొండ కొండల్లో అడవి పందులు ఎక్కువ. అడవి పందుల్ని వేటాడడంలో ఒక వైచిత్తి ఉంది. పొదలలో అవి పండుకొని ఉంటాయి. తప్పెటలు మొదలైన దొండతో వాటిని లేపుతారు. అవి లేచి మనుష్యులపైకి పరిగెత్తాయి. వానికి ఒక దౌర్బల్యం కద్దు. వెంట వెంటనే అవి మెడలు మలుపుకొని తిరగలేవు. ఆపలంగా కొంత దూరం పరిగెత్తి నిదానంగా మెడలు తిప్పుకొని వెనుక తిరిగి వస్తాయి. పరిగెత్తేటప్పుడు వేటగాండ్రు దాని దారికి పక్కకు తొలగి నిలబడతారు. అది మరలా వేగంగా తిరిగి వచ్చేటప్పుడు చంద్రహాసంతో దాని వెనుక భాగం నరుకుతారు. పక్కనున్నవారు బల్లాలతో పొడుస్తారు. అడవి పంది చాలా మొండి ప్రాణం. ఒక్క పాటన అది చావదు. 3-4 దెబ్బలు బాగా తగలాలి. నేనున్ను నా చిన్ననాడు బల్లెం తీసుకుని వేటకు వెళ్లేవాడు. నేను చంపిన అడవి పంది నాకు గుర్తులేదు, కానీ చేసిన హడావిడి బోలెడు. అడవి పంది తత్తిన తరువాత ఎవరి వేటతో తత్తిందనేది పెద్ద వాదం. సుమారు గంట కాలం మాదిమాదని కలహించుకుంటారు. కడకు ఏ సందువాడు చంపినట్లు నిరూపణ అవుతుందో దాని నుండి బూళ్ళో దాని ఉత్సవం మొదలవుతుందన్నమాట. చంపిన పందుల్ని బండ్లపై వేసుకుని ఊరంతా తిప్పుతారు. ఆ తర్వాత ఆ సందువాళ్ళు ఆ మాంసాన్ని భాగాలు పంచుకుంటారు. ఒక్కొక్కసారి అది ఒక చెట్టుకు వీపు ఆనించి కూర్చుంటుంది. దాన్ని పీఠబెట్టడం అంటారు. దాని పరాక్రమాన్ని అప్పుడు చూడాలి. ఎర్రటి కండ్లు, ఎదలు కదిలించే గుర్గురధ్వానాలు. దాన్ని చంపడానికి మహాసాహసం కావాలి. సాధారణంగా ఉగాది పండగప్పుడు దసరాల్లోనూ వేటకు వెళ్లేది వాడుక. పెనుగొండలో మా ఇంటి దగ్గరగా ఒక పెద్ద వటవృక్షం ఉండేది. త్రిపురుషాంతరాలు విచారించాను. ఎవరినడిగినా మా నాటికి అది పెద్ద చెట్టేనంటారు. దాని వయస్సు చెప్పిన వాడే లేడు. ఒక 400-500 సంవత్సరాలైనా దాని వయస్సు ఉండవచ్చు. దానికే నోరుంటే ఎంత బాగుండు. విజయనగర చరిత్రకు సంబంధించిన ఎన్ని రహస్యాలు చెప్పేదో, చారిత్రకులకు ఎన్ని సందేహాలు తీర్చేదో. విజయనగర సామ్రాజ్యంలో గుప్త రాజకీయ హత్యలన్నీ పెనుగొండలోనే సాగేవి. సాళవ నరసరాయల కుమారులను బంధించినది అక్కడే. తిమ్మలసుగోరి పెనుగొండలోనే ఉంది. ఆయన తమ్ముడు గోవిందరాజు కూడా తులువంశానికి చెందిన సదాశివరాయుణ్ణి ఇక్కడే చంపించారని ఆ ఊరు జనులు ఒక చోటు చూపుతారు. సింహరసం రామరాజభూషణుడు తిట్టిన పద్యమ్ముకుతుంది. గుత్తిన్ పుల్లలు గుట్టి చంద్రగిరిలో కూడెత్తి పెన్గొండలో హత్తిన్ సత్రమునందు కూడిదని ఇలా పోతుంది పద్యం. నా తిననాడు ఇదే హత్తిన్ సత్రమని మా పెద్దవాళ్లు చూపేవారు. నాడే అది సంజీవమ్మ సత్రంగా మారింది. అక్కడ సంజీవమ్మ అనే ఒక ధనికురాలు పేదలకు అన్నం పెట్టించేది. నేను మొన్న పోయి చూస్తే ఆ గుర్తులు కూడా కనిపించడం లేదు. ఆ కట్టడం నీలమట్టమైంది. విజయనగర కాలంలో పెనుగొండ ముఖ్యంగా సైనిక స్థావరం. రాజబంధువుల కుటుంబాలు, సైనికాధికారులు చాలామంది ఆ ఊళ్ళోనే ఉండేవాళ్ళు. పెనుగొండలో ఏ బండపైన చూచినా ఏవో శిల్పాలు కనపడతాయి. అక్కడ శిల్ప పాఠశాలలు కూడా కొన్ని ఉండేవి. బండలు గొప్పగా తిక్కుతాయి కదా. బుర్రకథల వాళ్ళు బంగారు తిమ్మరాజు కథ ప్రసిద్ధంగా చెప్తారు. అందులో వచ్చే యుద్ధం పెనుగొండలో జరిగిందే. యుద్ధంలో బంగారు తిమ్మరాజు మంచినీరు త్రాగిన పలకలబావి నేటికిన్నీ ఉన్నది. కానీ నేడు ఆ పేరు దానికి మాసిపోయింది. ఆ యుద్ధం శ్రీరంగరాయల కాలంలో జరిగింది. కలహానికి కారణం రంగమ్మ అనుకుంటారు. ఆమె తమ్ముడు సబరం నారప్ప. అతగాడు ఓ పుస్తకం కూడా వ్రాశాడు. చాలా మోసగాడు. అందుకే ఇప్పటికీ పెనుగొండ ప్రాంతాన్ని సబరం నారప్ప గడ్డ అంటారు. నా చిన్ననాడు అంజనాలు వేసి దాచిపెట్టిన ధనాన్ని చూచే పిచ్చి చాలా ఉండేది. పిచ్చి ఏమిటి? వాస్తవమే. తల్లికోట యుద్ధానంతరం తిరుమలరాయుడు 1,550 ఏనుగులపై ఇనా వజ్రాభరణాలు బంగారం వేసుకుని పెనుగొండకు తరలి వచ్చినాడని చరిత్ర చెబుతుంది. ఇవి కాక 20 కోట్ల సువర్ణ నాణాలతో తిరిగి వచ్చాడు. ఈ ధనాన్నంతా పెనుగొండలో ఎక్కడెక్కడో బూడ్చిపెట్టారు. మా పెద్దలతో విన్న కథలు చాలా ఉన్నాయి. ఆనాటి పురుషులకు కొన్ని యోగశక్తులు ఉండేవేమో అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలకు ఇటువంటి వానికి ఆ డబ్బు లభించాలని మంత్రశాస్త్ర ప్రకారం కట్టుకట్టి ఉంచుతారు. అది వారికి తప్ప ఇతరులకు చిక్కదు. ఎంత ప్రయత్నించినా వ్యర్థం. నాకు తెలిసిన చిత్రమైన కథ ఒకటి చెప్తాను. పెనుగొండ దగ్గర హేమావతి ఉన్నది. అక్కడ కొన్ని 100 శివాలయాలు. ఒక శివాలయంలో నంది కద్దు. దాని ఎదుట ఒక బొమ్మ. ఎడమ చేతి చూపుడు వేలతో అది తన చెవిని చూపిస్తున్నది. కుడి చేతి చూపుడు వేలతో నందిని చూపిస్తుంది. ఈ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు. ఎవడో బైరాగ్ వచ్చి నంది చెవిని పట్టి తిప్పినాడు. అది మర. నంది లోపల బోలు. అందులో బంగారు నాణాలున్నాయి. వాడు వాడిని గుమ్మరించుకొని వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి ఆ ఊరు జనాలు కనపడిన ప్రతినిందికి చెవులు విరగ్గొట్టారు. నేడు హేమావతిలో చెవులున్న నందే లేదు. హిందూపురం దగ్గర లేపాక్షి ప్రసిద్ధమైనది. ఆ శిల్పకళ వైదగ్ధ్యాన్ని తూచి అనుభవించవలసిందే. అక్కడ ఒక స్తంభం ఉంది. అన్ని స్తంభాలు దానిపైనే చేరుతాయి. దాని కింది భాగం భూమికి ఆనడం లేదు. నా చిన్ననాడు ఈ దృశ్యాన్ని స్వయంగా చూచాను. భూమికి ఒక అరజేనడి ఎత్తులో ఉండేది. ఎనడం ఎవరో కృత ఇంజనీర్ పోయి చుట్టుతో ఒకవైపు వేటు వేసే ఆట. ఇంకేముంది? అతని పాండిత్యంతో ఆ వైపు స్తంభం భూమికి ఆనింది. పరిగి ఒక క్షేత్రం. అక్కడ సప్తమాతృకల గుడి ఉన్నది. బాణరాజుల ఊరది. క్షత్రియులలో మేం బాణరాజులమని ధైర్యంగా తెలుపుకున్నది ఆ వంశం ఒక్కటే. తక్కిన వాళ్లంతా సూర్యచంద్రులతో సంబంధాలు చేశారు. బాణుడు తపస్సు చేసిన చోటని ఒక వింత స్థలాన్ని కడప జిల్లాలో చూపుతారు. ఋషికేశులో గంగానదిని చూచాను. దాని స్వచ్ఛత నా మనస్సులో అతుక్కొని పోయింది. చల్లగా చీకట్లో కూడా పాదర్స ప్రవాహం వలె కనిపిస్తుంది. మాటిమాటికి ఏది నా భావనేత్రంలో తడుక్కున మెరుస్తుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి నా జ్ఞాపకాలు. అన్నీ ఎలా చెప్పను? మా అమ్మగారు సన్నగా ఎర్రగా పొడుగ్గా ఉండినట్లు జ్ఞాపకం. అట్లే ఆమె పనిచేసుకుంటూ అమరము రఘువంశ శ్లోకాలు చెప్పిస్తున్నట్లు, నేను నోరు తిరిగి తిరగా పలుకుతున్నట్లున్నో జ్ఞాపకం. నేను అతిబాల్యంలోనే తల్లిని పొగొట్టుకున్నాను. ఆనాడు ఫోటోలు కూడా ఎక్కువ వ్యాప్తిలో ఉండేవి కావు. ఆమె ప్రతికృతి ఎక్కడైనా దొరుకుతుందేమోనని ఎన్ని చోట్లనో వాకప్ చేశాను. నాకు ఆ అదృష్టం లేకపోయింది. కడకు అమ్మ మీద ఉండే ప్రేమనంతా దేవీమూర్తి పైన పెట్టుకున్నాను. ఇప్పుడు మా అమ్మకు దేవీమూర్తిగా నాకు భేదం గోచరించదు. సౌందర్యలహరిలో కొన్ని ప్రయోగ విశేషాల్లో అమ్మవారిని ఎర్రగా ధ్యానించాలని చెబుతూ వస్తారు. వశ్చరిత్రకారుడు కూడా పీఠికలో ఇటువంటి ఒక కల్పన చేశాడు. దీన్ని చదివే సన్నివేశాల్లో అంతా ఎర్రగా సన్నగా పొడుగ్గా మా అమ్మ కళ్ల ముందు నిలుస్తుంది. ఆమెకు సంస్కృతాంధ్రాలలో మంచి పాండిత్యం ఉండేదని విన్నాను. మా నాన్నగారి దగ్గర ఆమె రచించిన కొన్ని చాటువులుండేవి. నా చిన్నతనంలో వాని బెల్ల తెలియక పదిలపరుచుకోలేకపోయాను. ఆమె చాటువుల్లో ఒక శీసపద్యంలో ఒక పాదం మాత్రం నా జ్ఞాపకం ఉంది. పట్టుకొమ్మని వెంటబడి పట్టబోవంగ ఎత్తికొమ్మని చేతులెత్తు పైకి చిన్ని పాపడు సుఖముగనున్నవాడు. ఇది నా గురించి వ్రాసిందే. ఈ ఒక్క చరణంలోనే ఆ మనస్సునంతా నేను భావించుకున్నాను. ఆమె రచన యద్వా తద్వా కవిత్వం గాక చక్కని శబ్దార్థ విన్యాసమని గమనించాను. ఆమె సంస్కృతంలో కాళీశతకం రాసిందట. అందులో ఒక శ్లోకం కూడా నాకు లభించలేదు. మాకు సంప్రదాయం కాని కాళికాదేవి పైన ఆమెకు భక్తి ఎందుకేర్పడ్డదో ఊహించలేదు. మా నాయన గారప్పుడు బెంగళూరు సెంట్ జోసెఫ్ కాలేజీలో పండితులుగా పనిచేసేవారు. ఇంకొక జ్ఞాపకం కూడా నాకున్నది. ఆమె రాత్రి వేళల్లో రకరకాలుగా వేళ్లు మలచి బుడ్డీ దీపం మెలుగులో గోడలపైన పక్షులు మృగాలు విని ఛాయలు తోపింపజేసేది. మా నాన్నగారు తర్వాత ఎందుకో కళ్యాణదుర్గం వచ్చారు. అక్కడే ఆమె గతించింది. చిన్ననాడు ఆమె రచనలను నేను పోగొట్టుకున్నందుకు ఇప్పుడు ఎంతగానో బాధపడతాను. ప్రయోజనమేముంది కాలం గడిచిన తర్వాత? మా అన్నగారు పెద్ద ఉపేక్షాభావ స్వరూపం. తన విషయంలోనూ ఇతరుల విషయంలోనూ ఆయన అంతే. ఆయన వ్రాసిన చాటువులు కూడా ఆయన భద్రపరచుకోలేదు. చిన్నప్పుడు కొన్ని నేను విన్నాను. ఆయన గొప్ప భావుకుడు. భారతం అంటే ఆయనకు పంచప్రాణాలు. ఎంత ప్రాణమంటే మరణకాలంలో తిక్కన భారతం చదవకుండా వెళ్లిపోతున్నానని దుఃఖించాట. నా తమ్ముడు ఈ విషయం చెప్పారు. ఆయన జీవితం కూడా చాలా నిండైనది. ఏదైనా సంతోషం కలిగినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వేవాడు. అరనవ్వు కాలునవ్వు ఆయనకు తెలియవు. ఆనాటి వాళ్ల మనస్తత్వాలే అలాంటివని అనుకుంటాను. వాళ్లకు అసూయలు చాలా తక్కువ. మా నాన్నగారి కాలంలో జనమంచి శేషాద్రి శర్మ గారు ప్రసిద్ధులు. ఆయన చాలా గ్రంథాలు రాశారు కదా. ఎవరైనా వచ్చి మా నాన్నగారితో ఏమండి వారు అన్ని గ్రంథాలు వ్రాసి పేరు తెచ్చుకుంటున్నారు, మీరు ఒకటైనా వ్రాయరేమి అని అడిగేవారు. పోనీలేవయ్యా, ఆయన కష్టపడి వ్రాస్తున్నాడు, నాకు ఆ ఓర్పు లేదు అని నిండుగా నవ్వేవాడు. మా ఇంట్లో దాదాపు ప్రతిరోజు ఏదో ఒక సాహిత్య గోష్ఠి జరిగేది. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారు, వారి అన్న గోపన్న గారు, మా నాన్న, వీరంతా బాల్య స్నేహితులు. సెలవులు వస్తే అందరూ చేరేవారు. ఏ మనుచరిత్రో వచ్చరిత్రో ముందేసుకుని కూర్చుంటారు. అది కాదని ఇది కాదని చర్చలు. అవి ఎప్పటికీ చమలేవి కావు. ఏ 12 గంటలకో స్నానానికి లేస్తారు. నేను ఇవన్నీ శ్రద్ధగా గమనిస్తూ ఉండేవాడిని. వాళ్ల ఈ వివాదాలతో చాలా విషయాలు నేను గ్రహించాను. గోపన్న గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆయనను మేము శాసనాలు రాయడానికి పిలిచేవాళ్ళు. రాయలసీమలో ఎక్కడా ఏ శాసనం ఉన్నా ఆయన చదవంది లేదు. విజయనగర కాలం అంటే వల్లమాలిన అభిమానం. నాకు విజయనగర చరిత్రలో అభినివేశం ఏర్పడడానికి ఆయనే కారణం. విజయనగర శాసనాలు ఉదాహరిస్తూ ఆయన వచ్చరిత్రకు అర్థం చెప్తూ ఉంటే మేము నోళ్లు తెరుచుకుని వినేవాళ్ళు. సాహిత్యంలో ఆయనకు నచ్చిన గ్రంథం వచ్చరిత్ర ఒక్కటే. తిక్కన్నా నన్నయ్య అందరూ రామరాజభూషణ్కి ముందు తీసుకట్టే. అప్పుడప్పుడు వాల్మీకి రామాయణాన్ని మాత్రం ప్రశంసించేవాడు. హంపిలో ఉండే వైష్ణవులంతా మా బంధుజాలం కావడం వల్ల చిన్ననాటి నుండి హంపితో మాకు సంబంధం కద్దు. ముఖ్యంగా కిష్కిందాకాండకు అతన్ని హంపితో పోల్చి అర్థం చెబుతూ ఉంటే ఎంతో ఆశ్చర్యంగా ఉండేది. ఇంతేకాక సాయన్ నిరయన మార్గాలలో జ్యోతిష్ శాస్త్రంలో చాలా గొప్పవాడు. ఆయన వ్యాసాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రకటింపబడేవి. సుమారు 30 ఏళ్ల క్రితం ఆయన జ్యోతిష్ శాస్త్రం పైన కొన్ని వ్యాసాలు రాశాడు. అవి చదువుతూ ఉంటే ఆయన చెప్పే శాస్త్రం అనిపించదు. ఒక్కొక్కటి ఒక సాహిత్య ఖండం. మా తండ్రి గారు అవలీలుగా తాటవులు చెప్పేవారు. మా ఇంట్లో సామాన్యంగా పద్యాలతో వ్యవహరించడం పరిపాటి. కొందరు దాన్ని గూర్చి వెకలిగాను గౌరవంగానూ చెప్పుకునేవారు. ఆయన గొప్ప పౌరాణికుడు. పురాణం చెప్తూ ఉంటే నేను చదివేవాణ్ణి. ఆ చదువటంతో ఎంతో సాహిత్యం నాకేర్పడిందని చెప్పాలి. అనేక విషయాలు చెప్పుకుంటూ పోయేవాడు. మా నాన్నకు సంగీతం కూడా వచ్చేది. ఆ కాలంలో బెంగళూరు నాగరత్నమ్మ గొప్ప గాయని. ఆమె దగ్గర ఆయన సంగీతం నేర్చుకున్నట్లుంది. మహానాదలోరు. నా చిన్నతనంలో తంబూరు బాగా స్తుతి చేసి దాన్ని నిశ్శబ్దంగా మీటుకుంటూ చాలాసేపు గడిపేవాడు. ఇంట్లో వాళ్లంతా ఒక్కొక్కరు ఒక్కొక్క మూల కూర్చొని ఆ నాదాన్ని తదేకంగా వింటూ గడిపేవాళ్ళు. తంబూరా స్థుతిలో ఉండే ఆనందం అనుభవరసుకులే చెప్పాలి. జీవాళాలు సరిగా కుదిరితే అది స్వర్గసుఖమే. ఆయన ఏది శిక్షించినా చండశాసనం. చిన్ననాడు కొంతకాలం సంగీతం ఆయన నాకు చెప్పించాడు. ఒకరోజు భైరవర్ణం పాడుతూ నాకు తాళం తప్పింది. తంబూరు ఎత్తి నెత్తిన వేశాడు. అందువల్ల ఆయన దగ్గర సంగీతం నేర్చుకునేవంటే నాకు వల్లమాలిన భయం. మా మారుతల్లి దగ్గర సంగీతం చెప్పించుకునేవాడిని. ఆ ఊళ్ళో మహాలక్ష్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆమెకు సంగీతము భరతము రెండూ వచ్చు. ఆమె దగ్గర కొద్ది రోజులు అడుగులు వేయడం నేర్చుకున్నాను. అది నాకు కష్టంగానే ఉండేది. రవ్వంత తాళం తప్పితే ఇసరాయి గుంజ తీసుకుని కాళి వెళ్ళు తితక్ కొట్టేది. సాహిత్యంలో నాకు ప్రవేశం ఎక్కువయ్యే కొద్దీ ఈ రెంటిలోనూ పరిశ్రమ వెనుకబడిపోయింది. కారణం సోమారుతనమే. సంగీత నాట్యాల వ్యవహారం సాహితీ వ్యాసంగమంత సులభం కాదు. సాహిత్యంలో భావం మనస్సులో మెదిలితే చాలు, దాన్ని శబ్దార్థాలతో వ్యక్తీకరిస్తాం. ఆ వ్యక్తీకరణంలోని మెలకువలు తెలిస్తే వాడు కవి అయిపోతాడు. సంగీత నాట్యాల్లో అలా కాదు. మనసులో స్ఫురించిన భావం గొంతులో పలకాలి. హస్తముద్రలు, కంటిచూపు, పాద ప్రక్షేపణాలు వీని ద్వారా అభివ్యక్తం కావాలి. ఆ రెంటిలోనూ పరిశ్రమ కాయికం. ఎంతో ఓర్పు సామర్థ్యం ఉంటేనే కాని వాళ్ళు పేరు తెచ్చుకోవడం కష్టం. నా చిన్నాడి నాటకాలు ఎక్కువ. అప్పటికి సినిమాలు మూగి సినిమాలు బయోస్కోపులు అనేవాళ్ళం. భావ వ్యక్తీకరణ కంటే ఆశ్చర్యాన్ని కలిగించే సన్నివేశాలకు ప్రాధాన్యం. జమున్నీసా, విఠల్, నాకానాడు ఆరాధ్య దేవుళ్ళు. కొన్నాళ్ళు నాటకాల్లో శ్రీవేషాలు కట్టేవాడిని. ఒక తెర దించి మళ్ళీ తెర ఎత్తే విరామ కాలాల్లో నాట్యం ఆడడం వాడుక. కాలం గడిచే కొద్దీ ఆ అభిరుచి కూడా పోయింది. కొంతకాలం పొద్దుటూళ్ళలో సంగీతం పెద్ద జవాన్ గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. ఎన్ని పాటలు పడినా నాకు మాత్రం సంగీతం రావలసినంత రాలేదు. ఈనాటికి నాకు అదొక పెద్ద కొరత. రాగభావ స్వరాలను మానసికంగా భావించుకుని వాని రచనల్లో ప్రతిబింబం చేసుకుంటూ ఉంటాను. మాకు రాయలవారిచ్చిన 4 గ్రామాలుండేవి. ఆ ఆస్తి అంతా మా నాయనగారి కాలంలోనే పోయింది. కానీ మా నాన్నగారేమీ బాధపడేవారు కాదు. తాను తినడం 10 పెట్టడం అది ఆయన బాగా నేర్చిన విద్య. నేను హై స్కూల్లో 3rd ఫారం వరకు చదివాను. నాకు లెక్కలకు షష్టాట్టకం. 3rd ఫారంలో లెక్కల్లో 103 మార్కులు వచ్చాయి. ఆసారి ఫెయిలు. తర్వాత సంవత్సరం వారే పాస్ చేశారు. ఆనాటి ఉపాధ్యాయుల్ని తలుచుకుంటే నాకు గౌరవంతో ఒళ్ళు పులకరిస్తుంది. వారి నైతిక జీవనాలు ఎంతో గొప్పగా ఉండేవి. ఊళ్ళో వాళ్ళంటే ఎంత ఊళ్ళో వాళ్ళకి వాళ్ళంటే ఎంతో గౌరవం. ఆనాడు ఉపాధ్యాయులకు ఒక స్పెషల్ డ్రెస్ ఉండేది. రుమాల, కోటు, పైన కప్పుకున్న వస్త్రము. వాళ్ళు నడిచిపోతూ ఉంటే ఏవో పూలరథాలు కదిలిపోతున్నట్టుంటుంది. నా చిన్నతనంలో ఒక పేపర్లో ఒక చిన్న క్వశ్చన్ బయటపడిందంటే కూనీ చేసినంత తప్పు. ఆ విద్యార్థిని కానీ ఉపాధ్యాయుణ్ణి కానీ 4 పరిపరి విధాలు నిందించేవారు. బ్రహ్మదేవుని కర్మగతికైనా మినహాయింపు ఉంటుంది గాని అయ్యవారు వేసే మార్కుల్లో అర్ధమార్కు గాని కాలమార్కు గాని భేదం రారాదు. అనంతకృష్ణ శర్మ గారి సంస్కృత రచన అంటే నాకెంతో ప్రీతి. ఈనాటికి వారి శ్లోకాలు అనేకాలు నా మదిలో మెదలిపోతూ ఉంటాయి. ఆనాళ్లలో నన్ను ఆకర్షించిన గొప్ప గాయకుడు చింతలపల్లి వెంకట్రావు గారు. నాడు మైకులు లేవు. కచేరీ అంటే సుమారు 1000 శాంతంగా కూర్చొని వినేవారు. అందరికీ వినబడేంత గంభీరం వారి గాత్ర ధర్మం. ఇప్పటి వలె అర్ధశ్రుతి కాలుశ్రుతి పెట్టుకుని పాడడం ఆనాళ్లలో తెలియదు. ఈ మైకులు వచ్చి గాయకుల గాత్ర ధర్మాన్ని సంపూర్ణంగా చెరిచివేస్తున్నాయి. వారి రాగ విస్తారాలు కూడా ఎంతో హుందాగా ఉండేవి. లాలిత్యం, గాంభీర్యం మొదలైన ధర్మాలు గజగమనంతో నడిచిపోయాయి. సంప్రదాయబద్ధంగా హుందాగా పాడడం తప్ప శ్రోతల చక్కలిగింతల కోసం చిత్తారి పనులు వారు చేసేవాళ్లు కాదు. సంప్రదాయాన్ని వదిలి లోకుల హర్షధ్వానాల కోసం అన్యస్వరాలు కలిపి రాగాన్ని వక్రీకరించడం, ఏవేవో శాస్త్రంతో ఏర్పడిన అప్రసిద్ధ రాగాలు పాడి తనకు శ్రోతలకు అనుభూతి ఏర్పడక నానా తిప్పలు పడడం వారికి తెలియదు. ప్రసిద్ధ సంప్రదాయ రాగాలనే పాడేవారు. పిచ్చి పిచ్చి అకారాలు, వికారములైన సంగతులు వారి అభిరుచులకు సరిపోయేవి కాదు. బిడారం కృష్ణప్ప గారు పాడుతుంటే నాదపురుషుడే పాడుతున్నట్లుండేది. వీణా శేషన్న, టైగర్ వరదాచారులు నాటి ప్రసిద్ధ విద్వాంసుల్లో కొందరు. చింతలపల్లి వెంకట్రావు ఆ కోవకు చెందినవాడే. నేటి సంగీతం సాహిత్యానికంటే రోతైపోయింది. ఒక 1/2 గంట సేపు ఉంటే తాళులెమ్మని మగమ్మొత్తునట్టవుతుంది. చాలా తగ్గు స్థాయిలో శృతి పెట్టుకున్నప్పుడు ప్రకవాద్యాల వారి అవస్థకు దాలి వేస్తుంది. కానీ గాయకులు ఈ విషయం గమనించడమే లేదు. ఆనాడు సంగీతంలో రాగానికున్నంత ప్రాధాన్యం సాహిత్యానికి ఉండేది. ధాతు మాతువులను సమానంగా పోషించుకుంటూ పోతూ ఉండేవాడు. అందుకే త్యాగరాజకృతుల్లో ఎన్ని చరణాలుంటే అన్ని గాయకులు పాడేది వాడుక. నేడా పద్ధతి పోయింది. పల్లవి అనడం, కడపటి చరణం అందుకొని త్యాగరాజనుతా అని వేయడం. పెనుగొండలో పక్కా హనుమంతాచార్యులు వేరొక గాయకులు. దీక్షితుల కృతులు వారు ఎంతో సమర్థంగా పాడేవారు. వారి కచేరీల్లో ప్రధానంగా దీక్షితుల కృతులే ఉండేవి. గురుగుహ కీర్తనలు పాడి సంగీతం అనిపించడం చాలా కష్టమైన పని అనే విషయం గాయకులకు తెలిసిందే. మా బంధువుల్లో ఒక ఆయన ఉండేవాడు. క్షేత్రయ్య పదాలు ఆయన ప్రత్యేక సాధన. ఎన్నో పదాలు ఆయన ఎంతో రమ్యంగా పాడేవాడు. నేడు క్షేత్రయ్య పదాలకు సినిమా మెట్లు వేసి పాడు చేస్తున్నారు. తిరుపతి అధ్యాపక బృందంలో నన్ను ఎక్కువ ఆకర్షించిన వారు కపిస్థలం కృష్ణమాచార్యుల గారు. వారు సంస్కృత కళాశాలకు ప్రిన్సిపాల్. సంస్కృతంలోనే కాక ఆంగ్లంలో షేక్స్పియర్ నాటకాలకున్నో గొప్ప వ్యాఖ్యాత ఆయన. అప్పుడే కపిస్థలం దేశకాచార్యుల వారు కూడా జీవించి ఉండేవారు. ఆయన తర్క వేదాంతాల్లో అవతార పురుషుడు. 18 సార్లు భారతదేశమంతా తిరిగి వాదించేవారు లేక దిగ్విజయం చేసినవాడు. 1000 క్రోడపత్రాలు ఆయనకు నోటికి వచ్చేవంటారు. మీష్టాద్వైత మార్తాండమనే పుస్తకం రాశాడు. మార్తాండ, మార్తండ ఈ శబ్దాలను గురించి వైయాకరణుల్లో నాడు పెద్ద రగడ తెలరేగింది. దేశకాచార్ల వారికి ప్రబల ప్రత్యర్థి కలకత్తా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉండిన కృష్ణశాస్త్రి గారు. అదొక విద్యాపర్వతం. సంస్కృతంలో అంత వేగంగా మాట్లాడగల వారిని నేను చూడలేదు. ఒకసారి దేశకాచార్యుల వారు కోర్టులో సాక్ష్యం ఇవ్వవలసి వచ్చింది. ఏదో విషయంలో ఏటి వకీలు రఘువంశంలో ఒక ప్రత్యేక శ్లోకాన్ని చెప్పమన్నారు. సాహిత్యం ఎప్పుడో తిననాడు చదువుకున్నది, తక్కిన వారంతా అంతటి పండితుణ్ణి ఈ ప్రశ్న వేయడం సరిగా లేదన్నారు. కానీ ఆచార్యుల వారు తిన్నగా జ్ఞాపకం తీసుకుని ఆ శ్లోకం చెప్పివేశారు. అంత నిశితమైనది వారి ప్రతిభ. వారిని చూస్తే పాఠశాల విద్యార్థులకందరికీ గౌరవము భయం. దూరం నుంచినే ఆ స్వామికి మొక్కుకునేవారు. ఆనాటి పండితులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క శాస్త్రంలో పరమ నిష్ణాతులు. నేడు సాహిత్యానికే బతుకులేదు, శాస్త్రాలకు ఎక్కడి నుంచి వస్తుంది? తిరుపతిలో వెలిసిన పండితుల్లో ప్రసిద్ధులు గీటి తాతాచార్యులు గారు. వారు గొప్ప మీమాంసకులు, ఆలంకారికులును. భామకుడంటే వారికి ప్రాణం. అతని రచన పైన వ్యాఖ్యానించారు కూడా. భాష్యాలలో శావర భాష్యం సాహిత్యికంగా చాలా గొప్పది. మహాభాష్యం తరువాత శావర భాష్యానికే గొప్ప గౌరవం. ఆచార్యుల వారికి శావర భాష్యమంతా కంఠంలో ఉండేది. వారు సంస్కృతం మాట్లాడుతుంటే అది ఒక వసంతకాలం. మరి ఒక నీలమేఘాచార్యుల వారు, వారి భాష ముచ్చకటిక భాష, చాలా వ్యావహారికంగా సుందరంగా ఉండేది. వెంకటేశ్వర దీక్షితుల వారి ఉపన్యాసం భామతి ధోరణిలో సాగేది. ఇంకా ఎందరెందరో మహానుభావుల్ని నేను చూశాను, ఎన్ని రంగాల్లోనూ చూచాను. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మేధావులను కూడా సేవించాను. వారి వారిని గూర్చి అనేక విషయాలు నా మనస్సులో మెదులుతుంటాయి. నేను మీకు ఇప్పుడు చెప్పినదంతా ఆ జ్ఞాపకాలలో ఒక రేఖ మాత్రమే.